நமதஃ பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்திஹ. கிரிந்தடி வாரம் மைத்ரேயி பிராமணம் பூர்த்தி செய்தோம். ரெண்டவ அத்தியாயம் நாலுகவ பிராமணம் மைத்ரேயி பிராமணம். ఈ మైత్రేయి బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు మైత్రేయికి అమృతత్వాన్ని పొందే మార్గం ఏమిటి అని బోధించారు. అమృతత్వం అంటే మోక్షం. ఇది పొందాలి అంటే మనిషికి వైరాగ్యం కావాలి. వైరాగ్యం ఈ అనాత్మ ప్రపంచం మీద విరక్తి వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఎటువంటి వైరాగ్యం? అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే వైరాగ్యం కాదు, వివేకంతో కూడినటువంటి వైరాగ్యం. ఆత్మ వేరుగా ఏదైనా ఉన్నది అంటే ప్రపంచంలో అది మిథ్యా, అనిత్యం, అది సత్యం కాదు. కనుక దానిని కోరుకోవడం అవివేకం. ఆత్మ వ్యతిరిక్తమైనది, ఆత్మ కంటే వేరైనది ఏదైతే ఉన్నదో అది అనాత్మ. అనాత్మ అంటే ఈ మొత్తం మనం చూసే ప్రపంచం అనాత్మ, మన శరీరము అనాత్మ, మన మనస్సు అనాత్మ. ఈ శరీరం ద్వారా, ఈ ప్రపంచం ద్వారా మనం సుఖాన్ని శాంతిని ఆశిస్తే అది రాగం అంటాం. దానికి వ్యతిరేకం, ఆపోజిట్ విరాగం, వైరాగ్యం. అంటే ఈ ప్రపంచం నుంచి కానీ, ఈ శరీర బంధువులు బాంధవ్యాలు నుంచి కానీ నా సుఖం ఆనందం నేను కోరుకుంటే అది అవివేకం అని నేను తెలుసుకుంటే అది వైరాగ్యం. అంతేకాని అన్ని వదిలిపెట్టి పోవడం అనేది వైరాగ్యం కాదు. అనిత్యమైన వస్తువుల నుంచి నిత్యమైన దాన్ని, నిత్యమైన సుఖశాంతుల్ని ఆశించకుండా ఉండడమే వైరాగ్యం. అనిత్యమైన అశాశ్వతమైన వస్తువుల నుంచి సుఖాన్ని ఆనందాన్ని కోరుకోకుండా ఉండడం అది వైరాగ్యం. అంటే అటువంటి వైరాగ్యంతో ఈ యొక్క బ్రహ్మ విద్యని తెలుసుకోవాలి. కనుక మైత్రేయికి తెలిసింది, అన్నీ త్యాగం చేసినప్పుడే ఈ యొక్క అనాత్మ విషయాలన్నీ, ప్రాపంచిక విషయాలు మనం వదిలిపెట్టినప్పుడే మన మనస్సు బ్రహ్మ విద్యను పొందడానికి అర్హతను సంపాదిస్తుంది. వదిలిపెట్టడం అంటే శారీరకంగా వదిలిపెట్టడం కాదు, మానసికంగా. వాటిట్లో మనం ఉంటున్నప్పటికీ కూడా వాటి మీద మనకు అనురాగం లేకుండా ఉండాలి. ఆ చింతన ఉండకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు బ్రహ్మ విద్య మనకు బోధపడుతుంది. ఏం చెప్పారు బ్రహ్మ విద్య అందులో అంటే, మనం సారాంశంగా చూస్తే, మస్తాని సర్వభూతాని నచమస్తాని అని మనం భగవద్గీతలో చూసాం. అన్నీ నాయందే ఉన్నాయి, నేను వేటి అందు లేను అని రెండు విధాలుగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. మస్తాని సర్వభూతాని, అన్ని జీవరాశులు నాయందే ఉన్నాయి అన్నాడు. నచమస్తాని అన్నారు మళ్ళీ, అవన్నీ నాయందు లేవు అన్నారు. కనుక నేను ఆత్మస్వరూపాన్ని కొన్ని జీవులకు మాత్రమే పరిమితమైతే అది సంసారం. నేను ఆత్మస్వరూపాన్ని అన్ని జీవులలో ఉన్నాను అంటే జ్ఞానం అనే జ్ఞానం రావాలి. నేను ఒక శరీరంలోనే కాదు, అన్ని శరీరాలలోనూ ఉన్నాను ఆత్మస్వరూపంగా అనే విషయాన్ని ఏ విధంగా చెప్పారు ఆయనంటే, ఆత్మ అనాత్మ అనేవి రెండు ఉంటాయి. ఆత్మ అనేటువంటిది చైతన్యం, అనాత్మ అనేటువంటిది శరీరము, మనస్సు, ఇంద్రియాలు అని రెండు చెప్పారు. శరీరము, మనస్సు, ఇంద్రియాలు. ఇది బోధనా పద్ధతి ఒకటి ఉంటుంది మనకు. ఈ విషయాలన్నీ బోధించాలంటే ఆత్మ విషయం కొన్ని పద్ధతుల్ని పాటిస్తుంది శాస్త్రం. అవేమిటంటే, మొదటిది దృక్ దృశ్య వివేకం అంటారు. చూసేవాడు సత్యం, చూడబడేది మిథ్య. సబ్జెక్ట్ ఈజ్ రియల్, ఆబ్జెక్ట్ ఈజ్ అన్రియల్. చూసేవాడు, తెలుసుకునేవాడు, అనుభవానికి అనుభవించేవాడు సత్యం, అనుభవించేవాడు తెలుసుకునేవాడు ఆత్మ, తెలుసుకోబడేది అనాత్మ, దృశ్యం. దీన్ని దృక్దృశ్య వివేకం అంటారు. ఇది మొదటి విధంగా బోధించే పద్ధతి. రెండవది ఏంటంటే కార్యకారణ సంబంధ రూపమైనటువంటి పద్ధతి. కార్యం అనేటువంటిది స్వతంత్రంగా ఉండలేదు, కారణం లేకుండా. కారణం అనేది సత్తా, కారణ సత్తా కార్యంలో కనపడుతుంది. అంటే బంగారమే గొలుసుగా, గాజుగా కనపడుతుంది. గొలుసు, గాజు అనే వస్తువు విడిగా లేదు. బంగారం కారణమైతే ఆభరణాలు కార్యం. ఆభరణాలకి బంగారానికి ఏమిటి సంబంధం అంటే కార్యకారణ సంబంధం. ఆభరణాలు కార్యం, బంగారం కారణం. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి, గొలుసు గాజు అనేటువంటిది నిజంగా లేదు బంగారం కంటే, కార్యం అనేది నిజంగా లేదు కారణం కంటే. కార్యం అంటే ఎఫెక్ట్ అంటాం, కాజ్ అనేమో కారణం అంటాం. అసలు ఎఫెక్ట్ అనేది లేదు నిజంగా. కారణానికే మరొక పేరు కార్యం, బంగారానికే గొలుసు అనేది మరొక పేరు, గాజు అనేది మరొక పేరు. అంతేగాని రెండు వస్తువులు లేవు అక్కడ. దీన్నే కార్యకారణ సంబంధం. అదేవిధంగా ఆత్మ అనేదే అనాత్మ నామరూపాలుగా కనపడుతోంది. అనాత్మగా ఒక ఆత్మే కారణం. మనం చూసే ఈ నామరూపాలన్నీ కూడా, ఈ ప్రపంచం, శరీరం, మనస్సు అన్నీ కూడా కార్యం. కారణమే కార్యరూపంలో కనపడుతున్నది. అంటే ఆత్మే ఈ ప్రపంచ రూపంలో కనపడుతున్నది అని అర్థం. ఇది రెండవ మెట్టు, కార్యకారణ సంబంధ. కార్యకారణ సంబంధ రెండవది. అంటే కార్యం అనేటువంటిది స్వతంత్రంగా లేదు, పరతంత్రంగా ఉంటుంది. గాజు అనేది స్వతంత్రంగా ఉండలేదు కారణం లేకుండా. కనుక కార్యం ఎప్పుడూ కూడా పరతంత్రం, కారణం ఎప్పుడూ స్వతంత్రం, స్వతంత్రంగా ఉంటుంది. ప్రపంచం కూడా అంతే, అది స్వతంత్రంగా ఉండలేదు ఆత్మ లేకుండా. సత్తా ఇచ్చేది ఎవరు అంటే ఆత్మే. అనాత్మకి ఉనికినిచ్చేది ఎవరు అంటే ఆత్మ, చైతన్యం. చైతన్యం బ్రహ్మ ఉనికినిస్తుంది అని మనకు రెండవ పద్ధతి చెప్పారు. దృక్దృశ్యం మొదటిదైతే, రెండవది కార్యకారణ సంబంధ. కారణ సత్తా భిన్న సత్తా అభావవత్వం మిథ్యాత్వం. ఎందుకంటే ఈ కార్యం మిథ్య అంటారు, సత్యం కాదని ఎందుకంటారు అనే ప్రశ్న వస్తుంది. యాజ్ఞవల్క్యుల వారు ఏం చెప్పారు, ఈ చూసే ప్రపంచం అంతా కార్యం అన్నారు, మిథ్య అన్నారు. ఎందుకని మిథ్య అంటే దానికంటూ స్వతహాగా ఉనికి లేదు. దానికి గొలుసుకి తనకు తానుగా స్వతహా ఉనికి లేదు, బంగారం కాకుండా. స్వతంత్ర సత్త, స్వతంత్ర ఉనికి లేదు. మీరు బంగారం తీసేయండి గొలుసులో నుంచి, గొలుసు ఉంటుందా? ఉండదు కదా. కనుక బంగారం ఉంటేనే గొలుసు ఉంటుంది. కనుక కార్యం ఏమిటి, దాన్ని ఏమంటారంటే కారణ సత్తా భిన్న సత్తా అభావవత్వం అంటారు సంస్కృతంలో. కారణ సత్తా అంటే బంగారం సత్తా ఉండడం, ఉనికి బంగారము ఉనికి కారణ సత్తా భిన్న వేరుగా, సత్తా అభావవత్వం వేరుగా ఉనికి లేకపోవడం అనేది మిథ్యాత్వం అన్నారు. మళ్ళీ చెప్తాను, కారణసత్వా సత్తా భిన్న సత్తా అభావవత్వం మిథ్యాత్వం అన్నాం. మిథ్యాకి డెఫినేషన్, ఇది సత్యం కాదు అంటే ఏమిటి? ఎందుకు సత్యం కాదు? గాజు గొలుసు ఎందుకు సత్యం కాదు అంటే దానికి ఉనికి లేదు, స్వతంత్ర ఉనికి లేదు. దేనికంటే కారణ ఉనికి కంటే దీనికి వేరే ఉనికి లేదు. గొలుసుకి తనకంటూ తన సొంత ఉనికి లేదు. దేనికంటే బంగారం కంటే, బంగారం ఉనికి కంటే వేరైన ఉనికి గొలుసుకి లేదు. కనుక గొలుసు అనేది మిథ్య. ఇది తెలుగులో చెప్పా. ఇప్పుడు సంస్కృతంలో ఏం చెప్పాను? కారణసత్తా భిన్న కార్య, కారణసత్తా భిన్న కార్యసత్తా మిథ్యాత్వం, కార్యసత్తా అభావవత్వం మిథ్యాత్వం అన్నాను. అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, పదాలన్నీ ఇట్లా ఉంటాయి సంస్కృతంలో, దాన్ని తెలుగులోకి చెప్పుకుంటాం మనం. కారణసత్తా భిన్న సత్తా అభావవత్వం మిథ్యాత్వం. అభావవత్వం అంటే లేకపోవడం, సత్తా అంటే ఉనికి. కారణ సత్ ఉనికి కంటే వేరైన ఉనికి లేకపోవడమే మిథ్యాత్వానికి కారణం. అది మిథ్యాత్వం అనడానికి మనకు ఆధారం. సరే, దీన్ని కార్యకారణ సంబంధ అన్నాం. తర్వాత మూడవ పద్ధతి ఏంటంటే సత్యమిథ్యాత్వం. ఏమిటి సంబంధ ఆత్మకి అనాత్మకి అంటే సత్యమిథ్యాత్వ సంబంధ. ఆత్మ సత్యం, దానికంటే వేరైనదంతా మిథ్య. మిథ్య అంటే అసత్యం అని అర్థం, అనాత్మ అని అర్థం. సత్యము కానిది అది సత్యమిథ్యాత్వం. సత్యమైనది అధిష్టానం, మిథ్య అయినది అధ్యాస. అధిష్టాన అధ్యాస సంబంధ. పాముకి తాడుకి ఏమిటండి సంబంధం? పాముకి తాడుకి, చీకట్లో తాడు చూస్తే పాముగా కనపడుతుంది, చీకటిలో తాడు పాముగా కనపడుతుంది. ఆ కనపడే పాముకి ఆ కనపడని తాడుకి ఏమిటి సంబంధం? ఏ రిలేషన్ ఉంది వాటికి అంటే తాడు అధిష్టానం, సర్పం అధ్యాస, మా భ్రమ. దానికి అధిష్టాన అధ్యాస సంబంధ అంటారు. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఆత్మయందు అధ్యాసం చేయబడింది. అధ్యాసం చేయబడటం అంటే ఏమిటి? తాడు తాడుగా చూడకుండా పామును చూడడం అధ్యాస. ఒక వస్తువుని ఆ వస్తువుగా చూడకపోవడం అధ్యాసం అంటారు. ఆ వస్తువుని మరొక రకంగా చూడడం అధ్యాస, భ్రాంతి, భ్రమ. ఎలాగైతే తాడు మీద పాముని నువ్వు భ్రమించావో, భ్రమతో పామును చూశావో, అదేవిధంగా అజ్ఞాని అయిన వాడు ఈ ఆత్మ మీద ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఈ నామరూప ప్రపంచం చూస్తున్నాడు. చూసారా, ఇదంతా పాము లాంటిది. దేని మీద చూస్తున్నాడు? తాడు లాంటి ఆత్మ చైతన్యం మీద. ఎప్పుడు తాడు తాడుగా తెలుస్తుంది? లైట్ వేసినప్పుడు. ఎప్పుడు లైట్ వేస్తాడు? భయం పోవాలంటే లైట్ వేయాలి. అదేవిధంగా మనకి ఈ సంసార భయం పోవాలి అంటే ఆత్మజ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడే భయం పోతుంది, సంసార భయం. దీన్ని సత్యమిథ్యా సంబంధ అన్నారు. అంటే సత్యమే మిథ్యగా కనపడుతున్నది, తాడే సర్పంగా కనపడుతున్నది అని అనొచ్చు, లేక సత్యమే మిథ్యగా కనపడుతున్నది. కరెక్టే కదా? తాడు సత్యం, సర్పం మిథ్య. తాడే సర్పముగా కనపడుతున్నది అన్నా ఒకటే, సత్యమే మిథ్యగా కనపడుతున్నది. సత్యమైన తాడే మిథ్యా అయినటువంటి సర్పంలాగా కనపడుతున్నది. సత్యమైన ఆత్మ చైతన్యమే మిథ్యా ప్రపంచంగా కనపడుతున్నది. ఎవరికి అన్నాడు? జ్ఞానికి, అందరికీ కాదు, శాస్త్రం చదివే వాళ్ళకి. అగ్ని ఈ యొక్క ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తాడు, ఆత్మని ప్రపంచంగా చూస్తున్నాడు అగ్నుడు, అంటే జ్ఞానం లేనివాడు. విజ్ఞానం ఉన్నవాడు విజ్ఞ ప్రపంచంని ఆత్మగా చూస్తాడు, ప్రపంచాన్ని ఆత్మగా చూస్తాడు. ఈశావాస్యామిదగ్సర్వం యత్కించ జగత్యాం జగత్. ఎంతటా ఉన్నది ఆత్మస్వరూపమే, మరేమీ లేదు అని జ్ఞానికి తెలుసు. అజ్ఞానికి ఆత్మ తప్ప అన్నీ తెలుస్తాయి, అది సత్యం అనుకుంటాడు. దీన్ని సత్యమిథ్యా సంబంధం అంటారు. ఇప్పుడు నాలుగవ మెట్టు ఏమిటంటే అసలు సంబంధమే లేదు, ఉన్నదొక్కటే. తాడు పాము రెండున్నాయి, అక్కడ లేవు కదా. ఎన్నున్నాయి? ఒకటే తాడు. ఒక్క తాడుకి ఏమిటండి సంబంధం ఉంటుంది? ఒక్క తాడే ఉన్నప్పుడు రెండో వస్తువే లేకపోతే సంబంధం ఎట్లా ఉంటుంది? సంబంధం ఉండదు కదా. కనుక చివరి మెట్టులు ఏం చెప్తామంటే, కార్యకారణ సంబంధం లేదు, ఆత్మ అనాత్మ సంబంధం లేదు, సత్యమిథ్యా సంబంధం లేదు, అసలు సంబంధమే లేదు. ఎందుకంటే సంబంధం ద్వికోటిక, రెండు ఉంటే సంబంధం, రెండు లేకపోతే సంబంధం ఎక్కడ ఉంటుంది? అసలు చివరి మెట్టులో ఉన్నది ఒక్కటే రెండుగా కనపడుతున్నది అన్నారు. ఉన్నది ఆత్మే ప్రపంచంగా కనపడుతోంది. మీ అబ్బాయి అమ్మాయి కూతురు కొడుకు కోడళ్ళని చూస్తున్నావు కదా నువ్వు, వాళ్ళందరూ నువ్వు కూతురు కొడుకు వేరువేరు అనుకుంటున్నావు, కానీ వాళ్ళందరూ కూడా ఆత్మ చైతన్యమే. మరి ఆ శరీరం, మనుషు రూపాలు, స్త్రీ పురుష ఇవన్నీ కూడా మిథ్యా. తాడును పాముగా చూసినప్పుడు పాము ఎన్ని రంగులుగా కనపడుతుంది? ఆకుపచ్చగా కనపడుతుంది, కళ్ళు మిరుమిన మెరుస్తూ ఉంటాయి, తోక పొడుగ్గా ఉంటుంది, లావుగా ఉంది. ఈ వర్ణనంతా సత్యమా మిథ్యా? మనం కూడా అంతే. ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ కూడా, ప్రాపంచికమైన మాటలన్నీ కూడా, నామరూపాలకు సంబంధించినవన్నీ కూడా ఆత్మ మీద మనం ఆపాదన చేశాం. పాము లక్షణాలన్నీ ఎవరి లక్షణాలు? తాడు లక్షణాలే. తాడు మీద ఆపాదించాం, లేని లక్షణాలని తాడు మీద ఆపాదన చేశాం. సూపర్ ఇంపోజిషన్ అంటారు దాన్ని, సూపర్ ఇంపోజిషన్, అధ్యాసనం చేయడం, అధ్యాసం చేయడం. అటువంటి సంబంధం లేనిది చివరికి మిథ్యా అనేది రెండవ పేరు ఆత్మకి. అంతే కనుక ఈ సంబంధాలన్నీ లేవు. మరి ఏమున్నదంటే, బ్రహ్మైవ పురస్తాత్, బ్రహ్మైవ పశ్చాత్, బ్రహ్మైవ దక్షిణత ఉత్తరేణ. బ్రహ్మమే ముందు వెనక పైన రెండు కుడిపక్క ఎడపక్క అంతటా బ్రహ్మమే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నారు. పాట పాడితే ఆ పాట మాట ఒక్కటి తెలియాలంటే 10 సంవత్సరాలు చదవాలి, 15 సంవత్సరాలు చదివితే అర్థమవుతుంది. పాట పాడినంత మాత్రాన అర్థం కాదు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనే ఒక్క రెండు మాటలు మీకు అర్థం కావాలి అంటే ఎన్ని సంవత్సరాలు చదవాలో తెలుసా? కనుక ఏం చేయాలి ఇప్పుడు? కనుక యాజ్ఞవల్క్య వారు చివరికి ఏం చెప్పారు? అజ్ఞాని దేన్నైతే ప్రపంచంగా చూస్తున్నాడో జ్ఞాని ఆ ప్రపంచాన్ని ఆత్మగా చూస్తాడు. అది దాన్ని సంస్కృతంలో ఎలా చెప్తారంటే, యదేవ అజ్ఞః అజ్ఞదృష్ట్యా అనాత్మ ఇతి ఉచ్యతే, తదేవ విజ్ఞదృష్ట్యా ఆత్మ ఇత్యుచ్యతే. ఇది అనాత్మ ప్రపంచం అంతా కూడా నామరూప ప్రపంచం. జ్ఞాని ఇదంతా అనాత్మగా చూడడు, ఆత్మగానే చూస్తాడు. మరి అనాత్మ అది లేదు, ఉన్నట్లుగా కనపడుతున్నది అంతే, భ్రాంతి. సరే, చివరికి ఏంటి ఫైనల్ కన్క్లూజన్? చూసేవాడు ఆత్మే, చూడబడేది ఆత్మే, అనుభవించేవాడు ఆత్మే, అనుభవింపబడేది ఆత్మే, సత్యము ఆత్మే, మిథ్యా కూడా ఆత్మే. మిథ్యాగా కనపడుతున్నది కూడా ఆత్మే అయ్యున్నది, సత్యం కంటే వేరుగా లేదది. ఇప్పుడు పాము కనపడుతున్నది, తాడు తెలియనంతసేపు పాము కనపడుతుందండి, ఆ పాము కూడా తాడే అయ్యున్నదా లేదా? నువ్వు చూసే పాము ఏమై ఉన్నది? అది మిథ్యా పాము. ఏమై ఉన్నది? అది తాడే అయి ఉన్నది, అవునా? కనుక ఆత్మ సత్యం, సత్య ఆత్మ సత్యము, మిథ్య సత్యము ఆత్మే, మిథ్యా కూడా ఆత్మే. అట్లా ఉదాహరణని చూసుకుంటూ వెళ్ళాలి. వెళుతూ ఉంటేనే మనకు కొంచెం మనసులో కాస్త కాస్త జీర్ణం అవుతుంది, మనసులో జీర్ణం అవుతుంది, పొట్టలో జీర్ణం అక్కర్లే మనసులో. కనుక తర్వాత చివరికి నో సంబంధమే లేదు పో అన్నాం అది అని చెప్పి తైత్రీయంలో చదివాం. అహమన్నం 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 అహమన్నాదోహమన్నాద అహగ్గశ్లోకృత్ అహగ్గశ్లోకృత్ అహగ్గశ్లోకృత్. తినేవాడు అంటే మొత్తాన్ని అనుభవించేవాడు ఆత్మే, అనుభవింపబడేది ఆత్మే, వేరే అయినది లేదు. ఉన్నట్లే కనపడుతుందంటే అజ్ఞానం ఉంటే కనపడుతుంది అది. తాడు మీద పాము ఎంతసేపు కనపడుతుందంటే చీకటి ఉన్నంతసేపు కనపడుతుంది. ఏ చీకటి? పూర్తి చీకటే, కొంచెం చీకటే, మంద అంధకారమా, మసక చీకటి, మసక చీకటి. ఆ మసక్క అనేది ఏంటో చూసారా పదం? మసక్క చీకటిని ఏమంటారంటే సెమీ డార్క్నెస్ అంటారు. అక్కడ సెమీ డార్క్నెస్, ఇక్కడ ఇగ్నరెన్స్, ఆత్మ అజ్ఞానం. మనకు ఆత్మ అజ్ఞానం ఉన్నదని తెలుసుకోవడానికి కనీసం 5 సంవత్సరాలు చదవాలి శాస్త్రం. నాలో ఆత్మ అజ్ఞానం ఉన్నదని తెలుసుకోవడానికే తత్వబోధ దగ్గర నుంచి భగవద్గీత ఒక కోర్సు అయితే అప్పుడు అమ్మా నాకు ఆత్మ అజ్ఞానం ఉన్నది అని తెలుసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది టీచింగ్ మనకు పనిచేసేది. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, స్కూల్కి వెళ్తాడు, క్లాసులో కూర్చున్నాడు, నాకు ఫిజిక్స్ తెలియదు అని తెలిస్తేనే కదండి చదువుతాడు. నాకు ఫిజిక్స్ అజ్ఞానం ఉందని తెలియాలి కదండి వాడికి ఫస్ట్. నాకు ఫిజిక్స్ తెలియదు, మ్యాథమెటిక్స్ తెలియదు అన్నప్పుడే కదా తెలుసుకుంటూ మొదలు పెడతాడు, అవునా? అందులో ఏమైనా సందేహం ఉందా? అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడైతే స్కూల్లో పిల్లవాడికి తెలుసు ఎందుకు వెళుతున్నాడో, స్కూల్కి ఎందుకు కూర్చున్నాడో, ఏం చదువుకోవాలని కూర్చున్నాడో, ఏమి చెయ్యాలి ఇంకా ముందు లైఫ్లో అనేది వాడికి అన్నీ తెలుసు అక్కడ. ఇక్కడ తెలియకుండా వచ్చి కూర్చుంటారు జనం. 99.99% మంది వచ్చి కూర్చున్న వాళ్ళకి ఎందుకు కూర్చున్నారో, వాళ్ళు ఎందుకు వింటున్నారో వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఏదో స్వామిని గారు చెప్తున్నారు, మంచి మాటలు చెప్తారు, 4 దేవుడి మాటలు చెప్తారు, కూర్చుందాం వింటామని కూర్చుంటారు. అలా కూర్చోంగా కూర్చోంగా టీచర్ గారే చెప్పాలి పాపం, చెప్పి చెప్పి చెప్పి, నాయన నువ్వు జీవితాన్ని మానవ జన్మ ఇందుకోసం అందుకోసం నువ్వు ఇది సాధించాలని చెప్పి తర్వాత వాళ్ళల్లో ఓహో ఇది తెలుసుకోవాలి, మోక్షాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని చెప్పి తెలుసుకొని అప్పుడు స్టూడెంట్ అవుతాడు. మొదట వచ్చినప్పుడు స్టూడెంట్ కారు, వాళ్ళు ఉపన్యాసం వినడానికి వస్తారు. తర్వాతనే వాళ్ళు నిజమైన జిజ్ఞాసులయ్యి అమ్మో ఇంత ఉన్నదా శాస్త్రంలో, కృష్ణ పరమాత్మ ఇంత చెప్పారా, ఇన్ని విషయాలు ఉన్నాయా మనకు తెలియని విషయాలు, ఇవన్నీ తెలుసుకోవాలని అప్పుడు మొదలవుతారండి స్టూడెంట్స్గా. మనం స్టూడెంట్స్ ఎట్లా అవుతాం అసలు? చాలామంది మా స్టూడెంట్స్ అని చెప్పి నేను ఎప్పుడన్నా అంటే అందరూ స్టూడెంట్స్ అంటే స్కూల్లో స్టూడెంట్స్ అనుకునేవాళ్ళు, స్కూల్లో స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ లాగా అనుకునేవాళ్ళు. మా స్టూడెంట్స్ అంతా పెద్దవాళ్ళు అండి, చాలా పెద్దవాళ్ళు మా స్టూడెంట్స్ అని చెప్తాను. ఎంత ఏజ్ ఉంటుంది, 17 నుంచి 70, 80, 90 దాకా ఉంటారండి, నేను 90 ఏళ్ళ వరకు ఉంటారు. వాళ్ళు ఎట్లా స్టూడెంట్ అవుతారన్నాడు. ఆత్మవిద్య నేర్చుకోవాలనుకునేవాడు స్టూడెంటే కదా. అందుకని మైత్రేయి కూడా స్టూడెంట్ అయ్యి నేర్చుకుంది. ఎవరి దగ్గర? భర్త గారి దగ్గరే. భర్తగా చదివితే చదువు రాదు, భార్య కూడా భర్త దగ్గర శిష్యురాలు కావాలి. శిష్యురాలు కాకపోతే విద్య రాదు. సరే, కనుక చూసేవాడు చూడబడేది. కారణము ఆత్మే, కార్యాత్మే, సత్యము ఆత్మే, మిథ్యా ఆత్మే, చూసేవాడు ఆత్మే, దృక్ ఆత్మే, దృశ్యము ఆత్మే, అంతా ఆత్మే అని చెప్పి చివర్లు ఎట్లా ముగించారు? తత్కేన కం పశ్యే, తత్కేన కం జిఘ్రే, తత్కేన కం విజానీయాత్. చివరి మంత్రంలో లాస్ట్ వీక్ చదివాం, తత్కేన కం విజానీయాత్, తత్కేన కం మన్వీత, తత్కేన కం అభివదేత్, తత్కేన కం. ఎవరు ఎవరి ద్వారా, ఎవరు ఎవరిని చూస్తున్నాడు, ఎవరు ఎవరిని దేనిని వింటున్నాడు, ఎవరు దేనిని రుచి చూస్తున్నాడు, ఎవరు దేనిని గురించి ఆలోచిస్తున్నాడు, ఎవరు ఇంకోటి ఉంటే కదండి ఆలోచించడానికి, తెలుసుకోవడానికి, వాసన చుట్టడానికి. రెండవ వస్తువు నిజమైనది లేదు కదా. ఇక్కడ అండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నిజమైన వస్తువు లేదు. ప్రపంచం లేదు, శరీరం లేదు, మనస్సు లేదంటే ఎట్లా లేదు? కనపడుతుంటే లేదంటారేమిటి? నిజంగా లేదు, ఉన్నట్లుగా నీ అనుభవానికి ఉన్నది, కానీ వాస్తవంగా లేదు. నువ్వు విచారణ చేస్తే అది ఉండదు, విచారణ చెయ్యనంత వరకు ఉంటుంది. అంటిల్ ఎంక్వైరీ అది మనకు నిజంగా కనపడుతుంది. విచారణ చేసిన తర్వాత కనపడుతుంది కానీ నిజం కాదు. ఏమండి జ్ఞానం వస్తే అందరూ మాయమైపోతారా? మా పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఏమైపోతారు వీళ్ళందరూ? మాకు జ్ఞానం వద్దులేండి, ఏదో మిమ్మల్ని చూస్తాం వారం వారం వచ్చి, అంతవరకు చాలు మాకు, ఈ ఇది చాలు అని చాలామంది తృప్తి పడుతుంటారు. మోక్షము, జ్ఞానము, ఏదో ఆత్మజ్ఞానం అంటే అందరం మాయమైపోతే ఏమైపోతాం? అలా ఏం భయపడద్దు, ఎక్కడికి పోం, ఇక్కడే ఉంటాం, గుండ్రా ఇలాగే కూర్చుంటాం, ఎక్కడికి పోం, ఇలాగే ఉంటాం. అంతకుముందు ఎలా చూస్తున్నావు ప్రపంచాన్ని, అలాగే చూస్తావు, కానీ అది నిజంగా లేదు, ఉన్నట్లుగా కనపడుతున్నది. ఎండమావి నీరు కనపడుతుంది, నిజంగా లేదు అని మనసుకు తెలుస్తుంది, అది విషయం. ఇంత తెలుసుకున్న తర్వాత ఆత్మవిద్య బోధించారు ఈ విధంగా, దృగ్దృశ్య వివేకపరంగా, కార్యకారణ సంబంధపరంగా, సత్యమిథ్యా సంబంధం, అధిష్టాన అధ్యాస సంబంధంగా, చివరికి ఏ సంబంధమూ లేదు, అసలు ఆత్మ అద్వైతం బ్రహ్మ ఒక్కటే, అది నేను తురీయ ఆత్మని అని చెప్పేశారు. అహమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి అని చివరి పదం. కనుక ఉపనిషత్తు ఈ విధంగా బ్రహ్మ విద్యని బోధిస్తుంది. ఇంతటితో మనం క్రిందటి వారం ఈ బ్రాహ్మణాన్ని పూర్తి చేశాం. అజాతశత్రు బ్రాహ్మణమని, మైత్రేయి బ్రాహ్మణమని. అజాతశత్రు బ్రాహ్మణంలో అజాతశత్రువు గురువు, మైత్రేయి బ్రాహ్మణంలో మైత్రేయి గురువు అని చెప్పకూడదు. ఆజ్ఞవల్కుల వారు గురువు, మైత్రేయి శిష్యురాలు. మరి ఇప్పుడు రాబోయే బ్రాహ్మణం పేరు మధు బ్రాహ్మణం, మనం చదవబోయేది ఈరోజు. మధు బ్రాహ్మణంలో గురువు గారు మధు అని చెప్పకూడదు, అక్కడ గురువు కాదు, శిష్యుడు కాదు. మధు అంటే పరస్పర సంబంధం అని అర్థం, పరస్పరంగా ఒకరి మీద ఒకరు ఆధారపడడం. ఒకరు ఉంటేనే మరొకరు ఉంటారు, ఒకరు లేకుండా మరొకరు ఉండలేరు, అది పరస్పర సంబంధాన్ని ఇక్కడ మధు అన్నారు. ఈ బ్రాహ్మణంలో, మధు బ్రాహ్మణంలో చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. ఎవరు ఎవరిని చూస్తారు, ఎవరు దేనిని వాసన చూస్తారు అన్న విషయం మనం చాలా ముఖ్యమైన కొటేషన్. అది అంటే ఎవరు ఎవరిని చూడరు, ఎవరు దేనిని వాసన చూడరు, ఎవరు దేనిని ఆలోచించరు, అంటే రెండవది లేదు అని చెప్పడం కోసం. అది ప్రశ్నార్థకం కాదు, ఆక్షేపార్థే కిం. రెండవ సత్య వస్తువు లేనప్పుడు వాసన చూసేవాడు, వాసన చూడబడేది ఎక్కడుందండి? రుచి చూసేవాడు, రుచి చూడబడేది ఎక్కడుందండి? ఆలోచించేవాడు, ఆలోచించబడేది ఎక్కడున్నదండి? లేదు కదా. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది రెండు లేవు కదా. మరి ఒక్కడే కదా ఉన్నది. ఎవరున్నారు అంటే ఆత్మ, తెలుసుకునేవాడు మాత్రమే సత్యం, ఆ తెలుసుకోబడేది కూడా ఆత్మస్వరూపమే అన్నారు. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపం ఎవరు చివరికి? మైత్రేయి. ఆత్మస్వరూపం నీ నిజస్వరూపం. నువ్వు నువ్వు అనుకుంటున్న ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు నువ్వు అనుకుంటున్న ఈ శరీరం నువ్వు కాదు. భార్యని, భర్తని, తల్లిని, తండ్రిని అనుకుంటున్నావే, అది నువ్వు కాదు నిజంగా. దానికి ఆధారమైనటువంటి ఆత్మతత్వం, చైతన్యం, ఉనికి, ఎరుక అసలు నీ నిజస్వరూపం. అది తెలుసుకోకపోవడం వలన దానికి మరణం లేదు, జననం లేదు, ముసలితనం లేదు. ఆ ఉనికి ఎరుక రూపమైన ఆత్మ చైతన్యానికి జనన మరణ వ్యాధి ముసలితనం లేవు వాటికి. అటువంటి నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు దుఃఖమే లేదు. కానీ అది తెలుసుకోకుండా నువ్వు ఈ శరీరం, మనస్సు, వ్యాధి, జర, మరణం ఉన్నటువంటి జన్మ ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు అనుకోవడం వలన అది నువ్వుగా భావిస్తున్నావు, భ్రమలో పడి అజ్ఞానం వలన. అందువలన నీకు దుఃఖం. ఏ వ్యక్తికైనా కూడా దుఃఖము, బాధ, భయం అన్నీ ఎందుకు వస్తాయంటే తనను ఈ శరీరంగా భావించడం వలన. తాను ఈ శరీరం అని అనుకోవడం దేహాత్మభావ, దేహాభిమాన, మన అభిమాన, అహంకార, మమకార, రాగ, ద్వేష, ఇవే మనిషి దుఃఖానికి కారణం. ప్రపంచంలో దుఃఖం లేదండి, ఎక్కడా దుఃఖం అనేది లేదు. మన మనస్సులోనే ఉన్నది దుఃఖం. మన అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలే మనకు దుఃఖానికి కారణం అనే విషయాన్ని మనం దృఢంగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ శరీరంలో ఉన్నటువంటి ఉనికి ఎరుకనైన నేనే ఆత్మని, నేను ఈ ప్రపంచం మొత్తానికి అధిష్టానం అని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాడంటే మనస్సును తీవ్రంగా ఈ శాస్త్రం కోసమే ఉంచేవాడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ప్రాపంచిక విషయాలలో మనసును దొర్లించుకుంటూ, దొర్లటం చూసారా, రోలింగ్ అన్నమాట, రోలింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్. మనకు ఒక కుటుంబం, పిల్లలు ఎందుకు ఇచ్చారని మనం ఎదగడానికి మానసికంగా ఎదిగి అందులో నుంచి బయటికి రావడానికి ఇచ్చారు, కానీ అందులోనే కూరుకుపోవడం కోసం కాదు. మమతా బంధనాలతో మనిషి కట్టుబడిపోయి అదే సత్యం అనుకొని ఎదగకుండా రాగద్వేషాలతో, కోపతాపాలతో ఈ యొక్క సంబంధాలలో మునిగిపోతాడు. మునిగి ఎట్లా బాధపడతాడు తెలుసా? ఉదాహరణ చెప్తే బాగుండదు కానీ చెప్పాలి కదా. కుడితి తొట్లో పడుతుంది ఎలుక. ఎలుక ఒక కుడితి తొట్లో పెడితే ఎట్లా కొట్టుకుంటుందండి ప్రాణం కోసం? అట్లా కొట్టుకుంటాడు మనిషి, గిలగిల గిలగిలలాడతాడు సమస్యలు తట్టుకోలేక. కారణం ఏమిటంటే అహంకారం, మమకారం, రాగ, ద్వేషం. ఏ అంత రాగం ఎందుకు, ద్వేషం ఎందుకు? అందుకే గిలగిల గిలగిలలాడతావు అక్కడ. అక్కడ ఎవరన్నా మనకు కాస్త ప్రశాంతతను ఇచ్చే దొరికి చోటు ఉంటే బాగుండని పరిగెడతావు అప్పుడు. కనుక శాస్త్రం చెప్తుంది, నీ యొక్క బంధాలు, ఈ ప్రేమలు, ఈ ఆస్తులు, పాస్తులు, ఇవన్నీ కూడా నీకున్నటువంటివన్నీ కూడా ఇంక్లూడింగ్ బాడీ, ఇవన్నీ ప్రతిబంధం కాకూడదు నీకు మోక్షానికి. అది ప్రతిబంధం కాకుండా చూసుకోవడం నీ యొక్క స్కిల్, నీ నేర్పరితనం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నేర్పరితనంతో వాటిలో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టులాగా అవి మనల్ని అంటకుండా బయటపడాలి. అలా పడితే నువ్వు చాలా నేర్పరి, చాలా తక్కువ అండి అట్లా బయటపడేవాళ్ళు. ఉదాహరణలు చెప్తూ ఉంటారు, పంది బురదలో ఆడుకుంటూ ఉంటుంది పంది పిల్లలతో, ఇంకా దానికి అదే ఆ పన్నీరు, అదే ఆనందం. అందుకని మనిషి కూడా ఈ సంసార లంపటలో పడి అందులోనే కూరుకుపోతూ ఉంటాడు. ఈ లోపల మృత్యువు వెంటాడుతుంది, వ్యాధి వెంటాడుతూ ఉంటుంది. ఆ కథ బాగా గుర్తుపెట్టుకోవాలి, కింద ముసలి పైన పులి. పులి అనేది ఏమిటి? వ్యాధి, ముసలితనం లాంటిది, చావు, మరణం. ఒకటి ముసలితనం, ఒకటి మరణం, మధ్యలో చీమలు తేనెటీగలు కుడుతున్నాయి. వ్యాధి ఎలుక వచ్చి కొరుకుతున్నది, కింద ఎప్పుడు పడతాడో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు ప్రాణం. అది మనిషి కూడా. ముసలితనం మనకు ఒక సింప్టమ్ అన్నమాట, గుర్తు చేస్తూ ఉంటుంది. ముసలితనం వచ్చినా కూడా ఆశ వదిలిపెట్టాడు మనిషి అంత తేలిగ్గా. అంత పవర్ఫుల్ ఆత్మ అజ్ఞానం అనేది మనిషిని అంత కమ్మేస్తుందన్నమాట. గురువు లేనివాడు బయటపడలేడు అందులో నుంచి. సత్సాంగత్యం, గురువు యొక్క కృప, గురు సేవ, గురుభక్తి, శ్రద్ధ శాస్త్రంలో ఉంటేనే బయటపడతాడు, లేకపోతే పడలేడు. చూడండి మైత్రేయి ఎలా భర్త దగ్గరికి వచ్చి అడిగింది, మీరు అన్నీ వదిలిపెట్టిపోతున్నారంటే మీకేదో మరి అంత ఆనందం కలుగుతుంది కదా, అటువంటి ఆనందాన్ని నాకు కూడా పొందాలని ఉన్నది, ఈ మీరు ఇచ్చే ధనమంతా కూడా నాకు ఆనందాన్ని ఇస్తుందా అంటే ఇవ్వదమ్మా అన్నాడు ఆయన. అట్లయితే నాకు వద్దు అని చెప్పింది అన్నది. మరి ఈ రోజుల్లో అయితే ఏమంటారు భార్యలు, తొందరగా వెళ్ళండి, ఆస్తి అంతా ఎప్పుడు రాసిస్తారు నాకు అని అడుగుతారు. నాకు వద్దండి ధనం అన్నది, అది వైరాగ్యం అంటే, తీవ్ర వైరాగ్యం కావాలి. అన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ప్రతిది కూడా నాది నాకు అనేటువంటిది ఏది వద్దు. ఎంత సింపుల్గా ఎంత త్వరగా శాస్త్రంలోకి వెళ్ళడానికి, అన్నీ చేర్చుకున్న కొద్దీ కూడా మన మనస్సుని లాగేస్తాయి అవి. అందుకనే యాజ్ఞవల్క్యుల వారు ఎందుకు వదిలిపెట్టారు, మైత్రి ఎందుకు వదిలిపెట్టిందని? సింపుల్గా ఉండడం, ఏదో జీవనానికి మనకు నీడకి ఎండకి వానకి తడవకుండా వస్త్రం, ఆకలి కోసం కొంచెం శరీరాన్ని పోషించడం కోసం ఆహారం, నీడ, ఈ మూడు కంటే ఇంకేం కావాలి మనిషికి? అందుకని వివేకం కావాలి, వివేకం వైరాగ్యం కావాలి. అటువంటి వారే యాజ్ఞవల్క్యుల వారు మైత్రేయి. చక్కని ఆత్మనాత్మ వివేకంతో వారు ఆ జ్ఞానాన్ని పొంది ఆవిడికి బోధించి ఈ మైత్రేయీ బ్రాహ్మణం ఎంత ప్రసిద్ధమైనటువంటిదో. ఇంకొకసారి వస్తుంది మళ్ళీ ఆవిడ, ఇంకా అయిపోలేదు. అట్లా అయిన తర్వాత ఇప్పుడు మధు బ్రాహ్మణాల్లో ప్రవేశిస్తాం. ఇది కూడా చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. మొదటి మంత్రం చదువుతాం, 88వ పేజీ 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణం, పేరు మధు బ్రాహ్మణం. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధు. అస్త్యై పృథివీ సర్వాణి భూతాని మధు. యశ్చాయమస్యాం పృథివ్యాం తేజోమయోమృతమయః పురుషః. యస్యాయమధ్యాత్మం శారీరః తేజోమయోమృతమయః పురుషః. అయమేవ సహ యోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం మాండుక్యోపనిషత్తులో దృగ్దృశ్య ద్వారా మనకు మిథ్యాత్మ నిశ్చయాన్ని చెప్పారు. కొన్ని ఉపనిషత్తులో కార్యకారణ సంబంధం ద్వారా చెప్తారు. కొన్ని చోట్ల అధిష్టాన సత్య అధిష్టాన మిథ్య సంబంధంగా చెప్తారు. అంటే రకరకాల పద్ధతుల్లో చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చెప్పబోతున్నది ఉపనిషత్తు. అది మనకు తెలిసిందే. ఏమిటంటే ఆ పద్ధతి మధు అని చెప్పాను చూసారా, ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది, ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు, దీనికే మధు అని పేరు. యత్సత్తే యత్సత్వం, యదభావే యదభావ. ఇది ఉంటేనే ఇది ఉంటుందండి, ఇది లేకపోతే ఇది లేదు. ఏది ఉంటే ఏది ఉంటుంది, ఏది లేకపోతే ఏది లేదు అంటే ఉదాహరణలు చెప్తాను. ముందు దీని యొక్క సారాంశం చెప్తే అన్ని మంత్రాలు ఒకే రకంగా ఉంటాయి దాదాపు. ఏం చెప్పబోతున్నది ఉపనిషత్తు అసలు మనకి? ఉదాహరణకి కలగనేవాడు కలలో అనేక పదార్థాలు చూస్తాడు, వస్తువులు చూస్తాడు. కలగనేవాడు కలలో అనేక వస్తువులు చూస్తాడు. ఈ కలగనేవాడు ఉండాలి అన్నా, కలలోని వస్తువులు ఉండాలి అన్నా ఎవరు ఉండాలి? ఈ జాగ్రత్ పురుషుడు ఉండాలి. నిద్రపోతున్నాడు చూడండి వ్యక్తి, ఆ వ్యక్తి ఉంటేనే కదా కలగనేవాడు అందులో నుంచే వస్తాడు, కలలో వస్తువులు కూడా అతనిలో నుంచే వస్తాయి. కనుక ఈ స్వప్నము, స్వప్న వస్తువులు, స్వప్న పురుషః ఇవన్నీ ఉండాలి అంటే ఎవరు ఉండాలి? నేను ఉండాలి. నేను అంటే ఈ యొక్క శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం. జాగ్రత్ పురుషుడు ఉంటేనే, వేకర్ ఉంటేనే డ్రీమర్ ఉంటాడు. డ్రీమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. వేకర్ లేకపోతే డ్రీమరు ఉండడు, డ్రీమ్ ఆబ్జెక్ట్స్ ఉండవు. డ్రీమర్ ఉండాలి అంటే వేకర్ ఉండాలి. వేకర్ ఉంటేనే డ్రీమ్ ఉంటుంది. కనుక దీనికి ఎవరికి ఎవరు కారణం అంటే పరస్పర సంబంధం. ఇట్లా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండడం అన్నమాట. అట్లాగే కర్మ, జన్మ. జన్మ ఎట్లా వచ్చిందయ్యా అంటే కర్మ వల్ల వచ్చిందండి అంటాం. కర్మ ఎలా వచ్చింది అంటే జన్మ వలన వచ్చిందన్నారు. కనుక కర్మ జన్మ మీద ఆధారపడి ఉంది, జన్మ కర్మ మీద ఆధారపడి ఉంది. కర్మ లేకపోతే జన్మ లేదు, జన్మ లేకపోతే కర్మ లేదు. ఎందుకని స్వప్నం రాకుండా ఉండదు కదా, వచ్చేస్తుంది, వాసనలు ఉన్నాయి కదా. అట్లాగే కర్మ లేకపోతే జన్మ లేదు, జన్మ లేకపోతే కర్మ లేదు. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అది ఒక కారణం. దీన్ని ఆపేక్షిక కారణం అంటారు. జీవులు పరస్పరం ఆధారం పడి ఉండడాన్ని మిథ్య, ఇదంతా మిథ్య అని ఎందుకు అంటున్నారండి అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండడం కనుక. కర్మ మిథ్య, జన్మ మిథ్య. ఎందుకంటే కర్మ మీద జన్మ, జన్మ మీద కర్మ ఆధారపడి ఉన్నాయి కనుక. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారో ఆ రెండూ మిథ్యే. అది ఇక్కడ సిద్ధాంతం ఈ బ్రాహ్మణంలో ఉపనిషత్తు మనకు బోధిస్తున్నది. మిథ్య ఆధారమైనటువంటి, మిథ్యకు ఒక ఆధారం ఉండాలి కదా. ఒకదాని మీద ఒక ఆధారపడి ఉన్నాయంటే ఆధారపడేది ఏదైతే, ఇప్పుడు మన నీడ మన మీద ఆధారపడి ఉన్నది, నీడకు ఒక ఆధారం ఉండాలి కదా. మూలాధారం ఏది? బాతాపి గణపతి భజగంలో మూలాధారం అని ఉంటుంది. ఆధారం మన తల్లిదండ్రులు మనకు ఆధారం. ఎట్లాగైతే తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు పిల్లలకు ఆధారం, సపోర్ట్ అన్నమాట. పిల్లల్ని ఎవరైనా చూస్తారు లేకపోతే? పసిపిల్లవాడిని వాడిని పెంచాలంటే తల్లిదండ్రులు ఆధారం. తర్వాత తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయి ముసలివాళ్ళు అయిపోతే వాళ్ళు మళ్ళీ పిల్లలు లాంటి వాళ్ళే, అప్పుడు ఎవరు చూస్తారు? పిల్లలు చూస్తారు. తల్లిదండ్రులకి పిల్లలు ఆధారం, పిల్లలకి తల్లిదండ్రులు ఆధారం. అవునా? అప్పుడండి, ఇప్పుడు కాదు, ఈ రోజుల్లో కాదు. ఇప్పుడు ఆయాలకు ఆధారం, తల్లిదండ్రులకు ఆయాల ఆధారం. ఇలా ఆధారం అన్నట్టు, పరస్పర ఆధారం అన్నాం. కళ్ళకు ఆధారమైన వాడు మేలుకున్నవాడు, మేలుకున్నవాడికి ఆధారం కళ, అట్లా అన్నమాట. ఇప్పుడు రెండు మూడు ఉదాహరణలు చూసాం. ఈ విధంగా ఆత్మ చైతన్యం జాగ్రత్తకి ఆధారం, జాగ్రత్త పురుషుడికి ఆధారం, ఆత్మ చైతన్యమే స్వప్న పురుషుడికి ఆధారం, ఆత్మ చైతన్యమే నిద్రా పురుషుడికి ఆధారం. మూడింటికి ఆధారం ఆత్మ చైతన్యమే అని మనకు ఈ మంత్రం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అంటే పరతంత్ర సత్తా లేక ఉనికి, పరతంత్ర సత్తా అంటారు. అంటే సత్తా ఎక్కడి నుంచి తీసుకుంది? ఈ కార్యకారణం, కార్యకారణం కాదు, కర్మ జన్మ ఇవన్నీ ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి కదా. వీటికి రెండిటికి మిథ్య అయినప్పుడు వీటికి సత్యమైనది ఒకటి ఉండాలి కదా. మిథ్య అయిన వాటికి, ఇప్పుడు మనకు నీరు కనపడుతోందండి, దానికి సత్యమైన వస్తువు ఒకటి ఉండాలి కదా, డ్రై శాండ్ అని చెప్పాం కదా. తాడు కనపడుతోంది, పాము కనపడుతోంది, దానికి సత్యమైన వస్తువు ఒకటి ఉండాలి కదా, తాడు. అట్లాగే ఇక్కడ రెండు పరస్పరం ఆధారపడి ఉన్నవి మిథ్య అయినప్పుడు వాటికి సత్య వస్తువు ఏదో ఉండాలి కదా, ఆధారభూతమైనటువంటిది. ఆ సత్యమే ఉనికి ఎరుక, ఆత్మ చైతన్యం అన్నాం. ఆత్మ చైతన్యమే సత్యం, అధిష్టానం. దేనికి? అధ్యాస వస్తువులన్నిటికీ ఆత్మ సత్యం. ఇక్కడ మూడు మనకు మిథునాలు చెప్తున్నారు ఈ మంత్రంలో. ఏమంటే అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. ఈ మొదటి మంత్రంలో అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. ఎలాగంటే మన కళ్ళు అధ్యాత్మం, మన కళ్ళు అధ్యాత్మం. అధి ఆత్మం అంటే శరీరానికి సంబంధించినటువంటిది అధ్యాత్మం, మన కళ్ళు. ఈ కళ్ళు ఏం చేస్తాయి? రంగులు చూస్తాయి, రూపాలు చూస్తాయి, రంగులు రూపాలు చూస్తాయి, వర్ణాలు చూస్తాయి, కలర్స్. అది అధిభూతం. ఇప్పుడు ఈ పుష్పం ఉంది, మీ కళ్ళు చూస్తున్నాయి కదా, ఇది అధిభూతం. దేన్ని చూస్తున్నాయి? రంగును చూస్తున్నాయి, ఈ వర్ణాన్ని, ఈ రూపాన్ని చూస్తున్నాయి కళ్ళు. కళ్ళు అధ్యాత్మం అయితే ఈ పుష్పం అధిభూతం. కళ్ళు చూడడానికి కంటికి అధిష్టాన దేవత అధిదైవం. కళ్ళు చూడడంలా, కళ్ళు పైన ఉన్నటువంటి గోళకం ఇది, దీని లోపల ఇంద్రియం అనేది ఉంది, చక్షురింద్రియం. ఇంద్రియం కంటికి కనపడదు, కంటి వెనుకాల చూసేటటువంటి శక్తి కలిగినటువంటి అధిష్టాన దేవత ఇంద్రియంగా పనిచేస్తుంది, అధిదైవం అంటారు దాన్ని. అది ఉంటేనే, ఆ దేవత ఉంటేనే మన కళ్ళు చూడగలుగుతాయి. దేన్ని? అధిభూతాన్ని. అధిభూతాన్ని కళ్ళు, గోళకం కళ్ళు, ఇంద్రియ దేవత కళ్ళల్లో ఉంది అధిదైవం. అధ్యాత్మం అధిదైవం మూలంగా అధిభూతాన్ని తెలుసుకుంటోంది. ఇప్పుడు ఈ పుష్పం, ఈ మూడింటి మధ్యలో మధుని అర్థం చేసుకోవాలి మనం. మధు అంటే తేనె కదండి అంటారు, తేనె కాదు, మధు పరస్పర సంబంధాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పుష్పం ఉన్నదని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మన కళ్ళు చూడలేదే అనుకోండి, పుష్పానికి ఉనికి లేదు కదా. పుష్పం ఉన్నదా లేదా అంటే మీరు చూడడం వల్ల పుష్పం, మీ చూపు మీద పుష్పం యొక్క ఉనికి ఆధారపడింది. మన కళ్ళు పనిచేస్తున్నాయా లేదా ఎట్లా తెలుస్తుంది? కంటి డాక్టర్ గారు ఏం చెప్తారు? హాస్పిటల్కి వెళ్తాం ఐ స్పెషలిస్ట్ దగ్గరికి, వెళ్ళంగానే మనం కళ్ళతో చూస్తున్నాం ఆయన్ని, కళ్ళు బాగానే ఉన్నాయిగా, ఆయనకి తెలియదు మన కళ్ళు పనిచేస్తున్నాయో లేదో. ఐ స్పెషలిస్ట్ గారికి మన కళ్ళు పనిచేస్తున్నాయో లేదో ఎట్లా తెలియదు? ఆయన ఏం చేస్తారు? బోర్డు పెడతారు అక్కడ, ABCDEFGH పెద్ద పెద్ద క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఇంకా స్మాల్ పెట్టి చదవండి అంటాడు. ఏ నాకు కళ్ళు ఉన్నట్లుగా మీకు కనపడుతోంది కదండి, నేను ఎందుకు చదవడం, మీ చూపు ఎట్లా ఉందో చెప్తానంటాడు ఆయన. అంటే మన చూపు ఎట్లా ఉందని చెప్పి ఆయనకు తెలియదు. ఒక రూపాన్ని ఒక రంగుని మనం చూసి ఇలా ఇది అని చెప్పితేనే ఆయన ఆహా నీకు బాగుందయ్యా చూపు అంటాడు. కనుక నీ చూపుని డిసైడ్ చేసేది ఎవరంటే వస్తువు, అధిభూతం. నీ చూపు కళ్ళు అధిభూతం మీద ఆధారపడి ఉన్నాయి. అర్థమైందా? చెవులు దిబ్బిళ్ళు ఎక్కుతాయి. ఒక్కోసారి దిబ్బిళ్ళు ఎక్కినప్పుడు పొద్దున్నే ఏదో కుయ్యని సౌండ్ వస్తుంది, చెవులు వినపడవు. అప్పుడు మన చెవులు పనిచేస్తున్నాయి లేదని ఎట్లా తెలుస్తుంది? చిట్టుకేసుకుంటే తెలుస్తుంది పనిచేస్తున్నాయి. ఇది అధిభూతం, ఈ సౌండ్ శబ్దం. చెవులు వింటే అధ్యాత్మం. ఆ చెవులు వినడానికి పనిచేయడానికి లోపల ఇంద్రియం ఉన్నది, శ్రోత్ర ఇంద్రియం. ఆ ఇంద్రియ దేవత దిగ్దేవత, అధిదైవం. ఇప్పుడు అధిదైవానికి ఏమిటండి పని? ఈ అధిభూతం అధ్యాత్మం లేకపోతే అధిదైవానికి ఏం పని ఉంది? కనుక అధిదైవం పనిచేయాలి, ఉండాలి అంటే అధిభూతం అధ్యాత్మం ఉండాలి. అధ్యాత్మం పనిచేస్తున్నదా లేదా తెలియాలంటే అధిభూతం అధిదైవం ఉండాలి. అధిభూతం ఉన్నదా లేదా చెప్పాలంటే అధ్యాత్మం అధిదైవం ఉండాలి. ఇది అండి మధు అంటే, పరస్పర ఆధారత్వం, ఒకరికొకరు ఆధారపడి ఉండడం. అది విషయం ఇక్కడ. ఆ దేవతకి మనం తత్వబోధలో చూసాం, ఒక్కొక్క ఇంద్రియ అధిదైవానికి ఒక్కొక్క దేవత. చక్షుష సూర్యః, రసనాయ వరుణః, ఘ్రాణస్య అశ్వినౌ, త్వచో వాయుః. గుర్తున్నాయా? ఘ్రాణస్య అశ్వినౌ అని ఐదు జ్ఞానేంద్రియాలకి ఐదు దేవతలు. శ్రోత్రస్య దిగ్దేవత, అధిదైవం. చక్షుష సూర్యః, అధిదైవం. రసనాయ వరుణః, వరుణదేవత నాలుకకి. ఘ్రాణస్య ముక్కులకి అశ్విని దేవతలు, అది దైవం. త్వచో వాయుః, స్పర్శ ఇంద్రియానికి వాయువు అధిదైవం. జ్ఞానేంద్రియాలకి ఇది తత్వబోధ బేసిక్ ఎల్కేజీ లెసన్. తర్వాత కర్మ ఇంద్రియాలకి అధిదైవం. వాక్ దేవత అగ్ని, వాచో దేవత అగ్ని, పాదయోర్ హస్తయోర్ ఇంద్ర, పాణ్యోర్ ఇంద్ర, పాణి అనొచ్చు హస్తం, ఇంద్ర పాదౌ విష్ణు. ఉపస్థస్య మృత్యుదేవత, పాయోర్ మృత్యు, ఉపస్థస్య ప్రజాపతి. కర్మ ఇంద్రియాలకి. తర్వాత మనసో దేవత చంద్రమా, అది దైవం, చంద్రదేవత. బుద్ధిర్ బ్రహ్మ. తర్వాత మనస్సు బుద్ధి చిత్తం అహంకార, అహంకారస్య రుద్ర. అలా చెప్పుకుంటూ వస్తుంది శాస్త్రం. కనుక అది దైవం అంటే ఇన్ని దేవతలు ఉన్నారు మనలో, లోపల ఉన్నట్లు కనపడరు వాళ్ళు. అందుకని చిత్తస్య వాసుదేవ అని చెప్పి ఈ నియతి, ఆ ఇంద్రియాలు ఆ పనులు చేయడం ఒక లా. అది అకార్డింగ్ టు లా వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. ముక్కులు వాసనే చూస్తాయి, అవి వినవు చూడవు. చెవులు వింటాయి చూడవు, వాసన చూడవు, కళ్ళతో చూడనట్టు చూడవు, చెవులు వినడం మాత్రమే, కళ్ళు చూడడం మాత్రమే. ఇలా ఇదంతా నియతి ఇలా జరుగుతూ ఉన్నది. ఎలా జరుగుతున్నది? దాన్ని నడిపించేవాడు ఎవరు అంటే అధిష్టానం, బ్రహ్మ చైతన్యం అని అర్థం. అధిదైవం, ఈ నియతి అంతా కూడా అధిదైవం చేతిలో ఉంది. అధిదైవం పనిచేయడానికి ఆత్మ చైతన్యం ఆధారం. కనుకంటే ఈ మూడింటికంటే వేరైనది ఆత్మ చైతన్యం. అది అధ్యాత్మాన్, అది భూతం, అది దైవాన్ని, ఈ మూడింటిని నడిపించేది ఆత్మ చైతన్యం అని మనం తెలుసుకోవాలి. అధ్యాత్మం, అధిదైవం, అధిభూతం. సో అధిభూతం అంటే ప్రపంచం, అధిదైవం అంటే సూక్ష్మ ప్రపంచం, హిరణ్య గర్భ, అది దైవం. అధ్యాత్మం అంటే జీవుడు, ఈ స్థూల శరీరం, స్థూల సూక్ష్మ శరీరం, అధ్యాత్మం జీవుడు, జీవుడు అధ్యాత్మం అధిభూతం. ఇట్లా మూడు మిథునాలు రావాలి ఇప్పుడు మనకు. ఎలా వస్తాయి అంటే ఈ మంత్రంలో మనకు చెప్తున్నారు, అధిభూతం సర్వేషాం భూతానాం మధు అన్నారు. మూడు పేర్స్ రాసుకోవాలి మనం, మూడు మూడు సెంటెన్స్లుగా. ఆరు సెంటెన్స్లు వస్తాయి, ఒక్కొక్క పేరుకి రెండు సెంటెన్స్లు. మొదటిది అధిభూతం సర్వేషాం భూతానాం మధు. రెండవది అధిభూతస్య సర్వాణి భూతాని మధు. తర్వాత రెండవ సెట్, అధిదైవ పురుషః సర్వేషాం భూతానాం మధు. అధిదైవస్య సర్వాణి భూతాని మధు. సో అధిభూతం అయింది, అధిదైవం అయింది. ఇప్పుడు ఇంకా బాకీ ఎవరు? అధ్యాత్మం. అధ్యాత్మ పురుషః మూడవ సెట్, అధ్యాత్మ పురుషః సర్వేషాం భూతానాం మధు. తర్వాత సెంటెన్స్, అధ్యాత్మ పురుషస్య సర్వాణి భూతాని మధు. అన్నీ పరస్పరం ఆధారత్వం అంటారు ఇక్కడ. కనుక ఒకడు లేకపోతే ఒకడు లేరు. స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు, హీరో, హీరోయిన్, విలన్. హీరో విలన్ పోట్లాడుకుంటారు ఎవరికోసం? హీరోయిన్ కోసం. విలన్ విలన్ అని ఎప్పుడు? హీరోతో పోట్లాడితేనే. హీరో హీరో ఎప్పుడవుతాడు? విలన్ ఉంటేనే హీరో హీరో అవుతాడు. విలన్ ఎప్పుడవుతాడు? హీరో ఉంటేనే విలన్ విలన్ అవుతాడు. వీళ్ళిద్దరు హీరో విలన్ కావాలంటే ఆడు ఉండాలి హీరోయిన్. హీరోయిన్ ఎప్పుడు హీరోయిన్ అవుతుంది? హీరో ఉన్నప్పుడు హీరో హీరోయిన్ అవుతుంది. ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉంటారన్నమాట. సినిమా అంతా నడిచేది దాని మీదనే కదా. హీరో హీరోయిన్ విలన్ లేకపోతే ఏమీ లేదు. ఈ మూడింటికి ఆధారమైనది ఏమిటంటే స్క్రీన్. స్క్రీన్ లేకపోతే ఈ ముగ్గురు లేరు. అధిభూతం, అధ్యాత్మం, అది దైవం, హీరో హీరోయిన్ విలన్ లాగా. ఆత్మ చైతన్యం స్క్రీన్ లాగన్నమాట. నేను జీవుడు, అధ్యాత్మం, చూసే ప్రపంచం అధిభూతం, వీటి వెనకాల ఉన్నటువంటి అది దైవం, వీటన్నిటికీ ఆధారం ఈ మూడింటికి వేరైన వాడై ఉండాలి. స్క్రీన్ వేరే, హీరోయిన్ కాదు, విలన్ కాదు, హీరో కాదు, ఆ ముగ్గురిలో కంటే వేరైనది స్క్రీన్. అదేవిధంగా ఆత్మ చైతన్యం, ఉనికి ఎరుకనైన నేను, నా మీద అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ వినేటప్పటికి మనకు మళ్ళీ ఆకలి అవుతుంది. డిన్నర్ రెడీ అన్న, కాస్త అర్థం చేసుకునేటప్పుడు నిద్ర రెడీ అన్న. ఈ నిద్ర ఆహారం, ఆకలి, నిద్ర, దాహం, ఈ మూడు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. వీటి నుంచి తప్పించుకుంటూ మనిషి జ్ఞానాన్ని పొందాలి.
ఆకలి నిద్ర దాహమే కాకుండా ఇంకా అనేక ఈతి బాధలు, ఇవి బేసిక్ బాధలు, ఇవి కాకుండా అనేక ఈతి బాధలు, అనేక సమస్యలు, వాటి నుంచి కూడా తప్పించుకోవాలి. చిన్నప్పుడు ఆటలు ఉంటాయి చూసారా, ఆ చిన్న గోళీని లోపల వేయాలి అందులో సెంటర్లో, అది వేసేటప్పటికి మనకు అయ్యో అట్లా దాటుకుంటూ దాటుకుంటూ ఎట్లో లోపలికి వెళ్ళాలి అక్కడ పాయింట్. అట్లాగే మన జీవితం కూడా అంతే, అంత తేలిక కాదు. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి అంటే రకరకాల కష్టాలు దాటి రావాలి, అప్పుడే వస్తుంది. అప్పుడు వచ్చే వరకు కూడా మనం గురువుని, శాస్త్రాన్ని, భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. ఈ ముగ్గురేనా అండి, ఇంకెవరిని పట్టుకోవద్దు అన్నాడు. ఎవరినైనా పట్టుకున్నావు అంటే నేను కిందికి లాగుతారు. ఈ మూడింటిని పట్టుకుంటే నిన్ను పైకి ఉద్ధరిస్తారు, మిగతా వాళ్ళని పట్టుకుంటే కిందికి లాగుతారు. ఇంకాస్త కిందికి లాగడం అంటే ఏముందంటే దుఃఖంలో పడతావని అర్థం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.